ఈ శివసంకల్పశక్తి ప్రారంధమని పిలువబడే మాయ ప్రస్తుతం ఈ స్త్రీమూర్తులను పట్టుకుంది. అందుకే వాళ్ళు అలా చూస్తున్నారు, కాళ్ళు అలా పెట్టారు, లేవలేదు, నమస్కరించలేదు. సనకాది మహర్షులు కొంచెం కోపంగా చూశారు, ఈ చూపుల కింద లేస్తారేమోనని. నువ్వు కోపంగా చూస్తే మేము లేస్తామేమిటి, ఓ తోపు చూసామంటే నువ్వే పడతావు అన్నట్టుగా వాళ్ళు అలా ఉన్నారట. కొంచెం చూపులు చూచి కూడా సర్దుకోలేకపోవటం ఏంటో మరి కర్మయోగం. దాంతో సనత్కుమారుడి కోపం వచ్చింది. సక్రోధస్తావవాచ సనత్కుమారో యోగి శశాపం దండకరం దదన్. వెంటనే సనత్కుమారుడు, అక్క చెల్లెళ్ళలారా, యోగినులై పుట్టి సంస్కారం కలిగిన వాళ్ళై పండితులై సమస్త లోకాలు తిరిగే శక్తులు పొంది శ్రీమన్నారాయణ కటాక్షం పొంది ఆయన వరాలు పొంది ఆయన అంతటి వాడి పాదాల దగ్గరికి వెళ్ళి కూడా అజ్ఞానంలో పడిపోయారు. యోగ్యమైన జ్ఞానం లేదు. పితృదేవతల కుమార్తెలు అయినా వేదాన్ని గ్రహించలేకపోయారు. ఎంత గర్వం మీకు, ఎంత మదం మీకు, ఎంత కండకావరం మీకు, వరం కండకావరం పెంచకూడదే, ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోయిందా? పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలియదా? పైగా నాలుగు కుర్చీలు ఉన్నప్పుడైనా పెద్దల కోసం పెట్టారేమో ఇక్కడ కూర్చోవచ్చా లేదా అని ఒక్కరిని అడగకుండా కూర్చుని కూర్చున్న వాళ్ళు మేము వస్తే లేవక కాళ్ళు నిగడదని మా కేసు చూస్తారా? మీ అహంకారానికి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడే అనుభవిస్తారు. ఈరోజు నుంచి మీరు మానవ స్త్రీలై పుట్టండి. మీ కర్మ వల్ల మానవులై కుళ్ళిపోతూ ముసలితనం పొంది కంపుకొట్టు శరీరాలతో కోరికల వెంటబడి నానాయాత్రలు పడండి, లంపటాలన్నీ అనుభవించండి. పిల్లల వల్ల దుఃఖాల పాలైపోండి. మీ ముగ్గురికి ముగ్గురు కూతుళ్ళు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాకను పెళ్ళిళ్ళు కానికెత్తం నిరంతరం పెళ్ళో అని కొంతకాలం పెళ్ళయ్యాక అయ్యో మా పిల్లలు ఎలా ఉన్నారో అని ఏడవండి పండి అని చెప్పించేశాడు. అని చెప్పించగానే ఒక్క దెబ్బకి వాళ్ళు గజగజ వణిగిపోయారు. కూర్చున్న వాళ్ళు టక్కున లేచారు, ఇప్పుడు లేచారు. ఈ లేచేదేదో ఒక పావు గంట ముందు లేచి ఉంటే ఇంత గందరగోళం వచ్చేది కాదు, వాళ్ళకు కోపం లేచేది కాదు. కానీ ఏం చేస్తాం, చావు దెబ్బ తిన్నాక ఇప్పుడు లేచారు. వెంటనే వాళ్ళు ఆయన పాదాల మీద పడిపోయారు, సనత్కుమారుడి పాదాల మీద. మునివర్య దయాసింధో ప్రసన్నో భవచాధునా త్వత్ప్రణామం వయం మూఢాః కుర్మహేస్మన భావతః. మహర్షి, నువ్వు కరుణాసముద్రుడివి, మహాత్ముడివి, నీకంత తేలిగ్గా కోపం రాదు, అయినా నీకు కోపం వచ్చింది. దానికి గల కారణం మా ప్రవర్తన. మేము ముగ్గురం మూర్ఖురాళ్లమై మీలాంటి పెద్దలు వస్తే లేచి నిలబడి నమస్కరించక అగౌరవపరిచాం, అవమానపరిచాం. దానికి తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ ఈ శిక్షలో కొంత మార్పు చెయ్యండి. ఇంత శిక్ష మేము పడలేం. మానవ లోకంలో మానవ స్త్రీలుగా పుట్టి కూతుళ్ళను పొంది ఆ కూతుళ్ళకి పెళ్ళి కాక కొంతకాలం, పెళ్ళయ్యాక ఆ కూతుళ్ళు కష్టాల్లో ఉన్నారని అలమటిస్తూ కొంతకాలం దుఃఖం పొందలేము. పిల్లలు దుఃఖం పొందుతూ ఉంటే తల్లులకి ఎంత బాధ కలుగుతుందో అది మీకు తెలుసు. మీరు మహాత్ములు గనక, ఈ లోకంలో ఉన్న మర్యాద ఎరిగిన వారు గనక, జీవుల కష్టసుఖాలు అనుభవించి ఉన్నవారు గనక మమ్మల్ని రక్షించండి. బాగో ఈ మానవ జన్మ ఎటువంటిది, పుట్టడం ఒక దుఃఖం, పుడుతూనే ఏడుస్తారు. పుట్టిన దగ్గర నుంచి పాల కోసం ఆకలి కోసం ఏడుస్తారు. ఒంటికి దోమలు కొడుతూ ఉంటే చిన్నప్పుడు తెలియదు, బాధపడి బాబోయ్ అని ఏడుస్తూ ఉంటే వీడికి దోమే కుట్టిందో భామే కుట్టిందో తెలియక ఈ ఆకలికి పాలు ఇవ్వట్లేదేమో అనుకుంటారంటే పెద్దవాళ్ళు. నిజంగా పిల్లలకి ఎంత బాధ అండి, పిల్లల్ని ఏ దోమ కుట్టింది, చేమ కుట్టింది, లేక వాడికి ఏదో బాధ కలిగి ఏడిస్తే ఏ పాలి అంటే అట్టిప్పించాడు. వీడికి ఏం తెలుసు పాలు ఇవ్వాలేదో తల్లికి తెలుసు, కానీ వాడు పిల్లవాడు పాలకి ఏడుస్తున్నాడా లేక ఏదైనా కష్టం వచ్చి బాధ కలిగి ఏడుస్తున్నాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి వస్తే చెప్పలేడు. ఈలోపు ఇలా నానాయాతన పడుతూ ఉంటాడు. మనమేమో తలంటి పోస్తూ ఉంటే ఈ కుంకుడికాయ పులుసు సబ్బులో కళ్ళల్లో కడితే అదో బాధ. ఈలోపు తల్లులు ఇచ్చే పాలు ఆ తల్లి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది కనుక పూర్వం తల్లులని ఉండేవారు, పాలు ఇచ్చేవాళ్ళండి. ఆ పాలు తాగినప్పుడు ఆ తల్లిపాల వల్ల వాడికి కొన్ని ఇబ్బందులు. తల్లిపాలు లేకుండా పోతపాలే పోస్తే ఈ పోతపాల వల్ల అదో రోత. ఈ విధంగా కొంతకాలం బాల్యావస్థలో దుఃఖాలు. ఈ దుఃఖాలు అనుభవించి బాల్యావస్థ నుంచి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటే మళ్ళీ స్కూల్లో బారేస్తారు. పూర్వం 8 ఏళ్ళు వచ్చాక స్కూల్లో వేసేవారు. ఇప్పుడు కడుపులో ఉండగానే ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ మధ్య ఎవడైనా పర్వాలేదు, వాడికి ఒక సీటుట. పైగా పిల్లల కోసం తల్లిదండ్రులకు కూడా కష్టాలు ఉంటాయి. నేను మా అమ్మాయి కోసమని ఓ దరిద్రపు స్కూల్కి వెళ్ళాను. వాళ్ళు మీరేం చేస్తున్నారని అడిగారు. లెక్చరర్నండి సిఆర్ రెడ్డి కాలేజీలో అన్నాను. ఏమి లెక్చరర్ అంటే తెలుగు లెక్చరర్ని అన్నా. తెలుగు లెక్చరర్కి సీట్ ఇస్తే ఎలాగండి, నాకా సీట్ ఇచ్చేది మా అమ్మాయికా? తెలుగు లెక్చరర్ గారు అమ్మాయికి సీట్ ఇస్తే ఇంగ్లీష్ చెప్పలేండి నేను, ఈ బర్డ్ ఇంగ్లీషు 2 నిమిషాల్లో వస్తుంది మాబోటి పండితులకి. మేము అమెరికా వెళ్ళి వచ్చేస్తున్నామంటే అక్కడ మహాపాండిత్యంతో మొత్తం షేక్స్పియర్ డ్రామా అంతా అప్పచెప్పించుకుంటూ చూస్తాను. మీరు ఎవరన్నా నాతో సమానంగాను, వెన్ షల్ వీ 3 మీట్ అగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రెయిన్ వెన్ ది అర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్ స్లాష్డ్ అండ్ వన్ దట్ విల్ బి యర్ ది సెట్ ఆఫ్ ది సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్. అసలు సంస్కృతం తెలుగు వస్తే తెలుగులో చిన్నప్పటి నుంచో చదువుకుంటే ఇటువంటివన్నీ కళ్ళు మూస్తరి చదువు కంఠస్థ వస్తాయి. ఎన్ని భాషలైనా వస్తాయి. అసలు మాతృభాషలో మనిషి చిన్నప్పటి నుంచి ఏ ఫర్ యాంట్ సి ఫర్ క్యాట్ అని చదువుతున్నారు కాబట్టి వీడి బతుకంతా ఏ ర్యాట్ చేతిలోనే పడుతుంది. హాయిగా చిన్నప్పటి నుంచి రామా రామా అని చదివించేవారు. సంస్కృతం తెలుగు నేర్చుకున్న వాళ్ళంతా బాగుపడ్డారు. ఇప్పుడు గొప్ప వాళ్ళంతా వాళ్ళ మాతృభాషలో చదువుకున్న వాళ్ళే. మాతృభాష వస్తే ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీష్. ఏమైనా సరే మాతృభాష చదువుకోవాలి. ఈ మాట నేనొక్కడి అన్నవే కాదు, అందరూ అన్నారు. ఒక్కసారి భారతీ తీర్థస్వామి వారి ఇంటర్వ్యూ చూడండి. ఆ మధ్యన ఆయన ఒక సినిమా ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తూ తెలుగులో పద్యాలు నేర్పండి పిల్లలకి. మన భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక సినిమా ఆయనకి. ఆయన పేరేంటండి? భరణి గారికి. అందులో ఇంటర్వ్యూ ఇస్తూ మా చిన్నప్పుడు మేము తెలుగులో పద్యాలు నేర్చుకున్నాం, వాడి మయూఖములు కలుగువాడు అపరాంబుధిలో ఉన్న గురుంకే అనే పద్యం గురించి మా మేస్టార్ చెప్పారు, అందుకే మేము తెలుగులో పండితులం అయ్యాం. ఇవాళ తెలుగు భాష పోతోంది, భారతం భాగవతం వంటివి పెట్టడం లేదు, దానివల్ల పిల్లలు దెబ్బతింటారు కాబట్టి తెలుగులో 10వ తరగతి వరకు కంపల్సరీగా తెలుగు పాఠాలు, అది కూడా భారత భాగవతాదులు వంటివి పెట్టి తీరాలని అంతటి జగద్గురువులు చెప్పారు. జగద్గురువులకి ఏ భాష మీద వ్యామోహం ఉండదు కదా, అన్ని భాషలు వాళ్ళవే కదా, వాళ్ళు సంస్కృతంలో పుట్టి పెరిగిన వాడు కదా. అయినా మాతృభాష దాన్ని మర్చిపోతే వాడు జీవి గొప్పవాడు కాడు. అంటే మాతృభాష ఎంత గొప్పదో ఆలోచించండి. కాబట్టి తప్పనిసరిగా మాతృభాష యొక్క గొప్పతనం తెలియాలి. తెలిస్తే అప్పుడు తక్కిన భాషలు వస్తాయి. అలాంటి దరిద్రం తయారయ్యింది. కానీ న్యాయం ప్రకారం అయితే కనీసం 8 ఏళ్ళు వచ్చాక అప్పుడు పాఠశాలకి పంపాలి. 8 ఏళ్ళు వచ్చాక ఉపనయనం అయ్యాక మగవాణ్ణి, అమ్మాయినేమో 8 ఏళ్ళు వచ్చాక సరస్వతి పూజ చేసి అప్పుడు గురుకులానికి పంపేవారు. అప్పుడు వాళ్ళు బాగా చదువుకునేవారు. ఈ చదువుకున్న కాలంలో కొన్ని కష్టాలు, మేష్టాలు కొడతారు తిడతారు చదువు రాదు ఈ బాధ అంతా అయ్యి అతి కష్టం మీద విద్య పూర్తయ్యాక మళ్ళీ ఉద్యోగం, ఉద్యోగం అయ్యాక పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఇవి అయ్యాక మళ్ళీ కొంతకాలం మధ్య అత్తమామలు గొడవలు ఒకటి ఉంటాయి కదా, అమ్మాయి ఎంత గొప్పదైనా సరే వీళ్ళకి లోపల కొత్త కొత్తలు అడిపోతూ ఉంటుంది, మా అబ్బాయిని ఎక్కడ లాక్కుపోతుందో అని ఏ రకంగా రాచినంపాన పెట్టాలని చూసి అత్తమామలు కొందరు మంచి వాళ్ళు కొందరు ఉంటారు. ఈ గందరగోళం అంతా పడి పిల్లల్ని కన్నాక మళ్ళీ పిల్లల లంపటం, ఇందులో పడి జీవితం కొంతకాలం గడిపాక ఈలోపు వార్ధక్యం. వార్ధక్యంలో అయినా పద్మాగర్ గారి పురాణాలు వింటూ తీర్థయాత్రలు పెడదామంటే మనవలు మనవరాళ్ళు వస్తారు కదా. అందుకని అమ్మ నాన్న ఇంట్లో ఏం పడి ఉంటారండి, మీరు వచ్చి గురువు గారి దగ్గర పారాయణ అంటారు, ఊళ్ళోకి వచ్చి మా ఇంటికి రండి అంటారు. మళ్ళీ వీళ్ళు ఈ మళ్ళీ ఇంటికి రమ్మన్నప్పుడు అక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు పెద్ద గొడవ ఏంటంటే మనవలు మనవరాళ్ళ కోసమే బతుకుతున్నారు చాలామంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా ఈ ముసలాళ్ళకి కొంతకాలం పని అన్నమాట. చాలా చోట్ల అమెరికాలో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అంతా ఎందుకు పెడతారు తెలుసా, వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో పిల్లలు పుడతారు, ఈ పిల్లల్ని సాకడానికి వీళ్ళు వెళ్ళాలన్నమాట. అక్కడ పనివాళ్ళు దొరకరు కదా, అందుకని ఈ ముసలి పని వాళ్ళు పనికి వస్తారు. అసలు పని వాళ్ళు వీళ్ళే. ఆ పని అయ్యాక వాళ్ళు వాళ్ళు స్కూల్లోకి వెళ్ళాక అమ్మా నాన్న మీరు ఇక్కడే ఉంటారు హాయిగా వెళ్ళి గుంటూరులో పద్మాగర్ గారి పురాణం విన్నానంటే అంటారు. అప్పుడు అప్పుడు విందామంటే ఈ ముసలితనంలో ఈ ముసలాళ్ళు పాప నానా యాత్రబడి పసివాళ్ళకి సేవ చేయటంలో వీడు ఓపిక అంతా అయిపోతుంది. అప్పుడు వాళ్ళు పురాణం వినడానికి రాలేరు. ఆటో ఎక్కి రాలేకపోతున్నామండి, కళ్ళు కనిపించట్లేదండి, అదృష్టవశాత్తు హరిగారు లైవ్ ఇప్పిస్తున్నారు కాబట్టి ఇంట్లో చూద్దాం అనుకుంటే కరెంటు పోయిందండి అండి ఒక ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక విన్నామండి అంటున్నారు. అది విందామంటే క్రమంగా కళ్ళు పనిచేయవు చెవులు వినిపించవు, ఇంకొంచెం కొంతకాలం పోతే ఇంట్లోంచి కదలలేరు, మంచం మీద పడిపోతారు, మంచం మీద పడ్డాక కంచం నోట్లోకి వెళ్ళదు, చివరికి మంచం మేంచే యముడు లాక్కుపోతాడు. ఈ విధంగా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, అసలు సంసార సాగరం దుఃఖం, ఈ భయంకరమైన దుఃఖములు కేవలం మర్త్యలోకంలోనే ఉన్నాయి, మానవలోకంలోనే. కాబట్టి ఈ మానవలోకంలో మేము పుట్టం, స్వర్గలోకంలో ముసలితనం లేక ఎప్పుడు ఆనందంగా బతుకుతున్నాం మేము. జరామరణములు లేని లోకం మాది, పితృదేవతలు కూతుళ్ళం కాబట్టి మాకు జరా అంటే ముసలితనం లేదు, మరణం చావు లేదు. ఇటు ముసలితనము చావు లేని దివ్యస్థితిలో వైకుంఠం అంటే వైకుంఠం, కైలాసం అంటే కైలాసం వెళ్ళి సుఖంగా ఉంటున్నాం. మమ్మల్ని మానవులై పుట్టమంటే ఎలా పుడతాం బాబు? అందులో మా కష్టాలు ఎలా ఉన్నా మాకు ఆడపిల్లలు పుట్టాలని, ఆడపిల్లలకి మళ్ళీ కష్టాలు రావాలి అంటున్నారు మీరు. ఆ కష్టాలు మేము తట్టుకోలేము. దయతో మాకు శాపము నుంచి విముక్తి ప్రసాదించండి. అనుగ్రహం కురుష్వాత్ర లభేమ స్వర్గతిం పునః. మమ్మల్ని అనుగ్రహించండి, తిరిగి స్వర్గం ప్రసాదించండి అని ప్రార్థించగా జాలిపడిపోయాడు పాపం సనత్కుమారుడు. అమ్మాయిలు, మీరు పిచ్చి పనులు చేశారు, నేను అగ్రహోదగ్గురుడయ్యాను, క్షణిక ఆవేశంతో క్షణిక క్రోధంతో శపించాను, కానీ శాపాన్ని పూర్తిగా తీయను కానీ మారుస్తాను, అంటే మీ కష్టాలు స్వల్ప కష్టాలు అయ్యేలా చేస్తాను. మీరు మానవ లోకంలో పుడతారు కానీ మహాత్ముల్ని పెళ్లి చేసుకుంటారు, దుఃఖాలు వస్తాయి, కించిత్ కాలం దుఃఖం వస్తుంది, ఎక్కువ కాలం సుఖం పొంది జగత్ ప్రసిద్ధికి ఎక్కేటట్టుగా వరం మారుస్తున్నాను. విష్ణోరంశస్య శైలస్య హిమాధారస్య కామిని. అందులో పెద్దావిడ మేనాదేవి భూలోకంలో పుడుతుంది, పితృదేవతల కూతురైన ఈమె హిమాలయ పర్వతాన్ని చేపడుతుంది, హిమవంతుడిని పెళ్లి చేసుకుంటుంది, మానవ స్త్రీగానే ఆయనతో కాపురం చేస్తుంది. కొంతకాలానికి ఆమెకి పరమ పూజ్యురాలైన జగన్మాత పార్వతీదేవి కూతురుగా పుడుతుంది. అంటే మానవ స్త్రీగా పుట్టి మానవుల్లాగే కొన్ని కష్టాలు పుట్టి హిమవంతుడంతటి విష్ణుస్వరూపుణ్ణి పెళ్లి చేసుకున్నప్పటికీ పార్వతి పుట్టాక మా అమ్మాయికి మంచి సంబంధం వస్తుందా లేదా, ఎటువంటి అల్లుడు వస్తాడో అనే చింతతో కొంతకాలం వంత పొందుతుంది, ఏడుస్తుంది. అందుకే మేనాదేవి ఎంత ఏడ్చిందండి, శివుని పెళ్లి చేసుకుంటుందిట, వాడికి ఇల్లు లేదట, ఉద్యోగం లేదట, పెర్మనెంట్ ఉద్యోగం లేదు, కనీసం బ్యాంకులో అయినా లేదట, లేదా ఇరిగేషన్ డిపార్ట్లో అయినా లేదట అనుకుంటూ నానా రకాలుగా బాధపడిపోలా. ఈ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు ఉన్న బాధలు అంతా ఎంత కాదన్నారు, అనుభవించేవాడికి తెలుస్తుందట. అందుకని ఆ బాధ ఆవిడా పడింది పాపం. నీవు హిమవంతుని భార్య అవుతావు, జగన్మాతకి జన్మనిస్తావు, అందువల్ల సాక్షాత్తు పార్వతీదేవికి తల్లివై కీర్తి పొందుతావు, మధ్యలో కొంతకాలం దుఃఖం పొందుతావు, ఆ దుఃఖం తొలగాక పార్వతీదేవి తల్లి అనే కీర్తి జగత్తులో ప్రసిద్ధికి ఎక్కుతుంది, శరీరం విడిచిపెట్టాక నువ్వు నీ భర్త మీ ఇద్దరు కైలాసానికి వెళ్ళి శాశ్వత ముక్తి పొందుతారు. ఇక రెండావిడ ధన్యాప్రియా ద్వితీయాతు యోగిని జనకస్యచ. రెండో ఆవిడ ధన్య అనే ఆవిడ త్రేతాయుగంలో జనకుడనే మహారాజు గారికి భార్య అవుతుంది. మహాలక్ష్మీదేవి మీ ఇద్దరికీ, అంటే ధన్యకి జనకుడికి, నాగేటిచాలు నుంచి సీత అనే పేరుతో ఆవిర్భవించి కూతురు అవుతుంది. జగన్మాత ఆదిలక్ష్మి భూగర్భంలో నుంచి బయటకు వస్తుంది. ఆమె నాగలి దున్నుతున్నప్పుడు నాగలి అంచుకు తగులుతుంది, ఆ నాగేటి అంచుకు తగలడం వల్ల సీత అని పిలువబడుతుంది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అయిన సీతాదేవి ఈ రెండో ఆవిడకి కూతురు అవుతుంది. జనకు మహారాజు ధన్య అనే పేరుతో ఉన్న మీరు ధన్యులై సీతని పెంచుతారు, పెద్ద చేస్తారు. ఆ సీతాదేవికి మంచి భర్త వస్తాడా లేదా అని కొంతకాలం కుమిలిపోతారు. శివధనుర్భంగం చేసిన వాడికే కూతుర్నిస్తానని జనకుడు అంటాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు రామచంద్రుడుగా అవతరించి అక్కడికి వస్తాడు, శివధనుర్భంగం చేస్తాడు, పెళ్ళి అయినప్పుడు చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు అడవికి వెళ్ళిపోతే నా కూతురు వనవాసం చేస్తుందో, అల్లుడు అడవికి వెళ్ళాడో అని ఓ 14 ఏళ్ళు గతగతలాడతాం. తీరా వనవాసం వచ్చాక కొంతకాలం సుఖంగా ఉన్నాక మళ్ళీ సీతని రాముడు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు అయ్యో నా కూతురు అడవికి వెళ్ళిపోయింది అని అక్కడ కొంతకాలం దుఃఖిస్తావు. ఆ దుఃఖంతో సీతారాముల్ని పదే పదే తలుచుకుని ఆ పుణ్యం వల్ల శరీరం విడిచిపెట్టాక మీ దంపతులు ఇద్దరు, అంటే జనక మహారాజు ధన్య మీ ఇద్దరు వైకుంఠానికి వెళ్ళి శాశ్వతంగా శ్రీమన్నారాయణుని సన్నిధానంలో ఉంటారు. కానీ దుఃఖం దుఃఖమేగా, కొంతకాలమైనా మరి సుఖము దుఃఖము రెండూ పట్టుకుంటాయి. అయితేనే జనక మహారాజు ఆదిలక్ష్మి అయిన సీత తండ్రి అని, ధన్యాదేవి ఆదిలక్ష్మి అయిన సీత తల్లి అని జగత్తు మిమ్మల్ని ప్రశంసిస్తుంది. కలియుగాంతం వరకు మీ పేరు ఉంటుంది. పద్మాగర్ గారి శివపురాణంలో మిమ్మల్ని గురించి ప్రజలకు చెబితే వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. ఇక్కడికి రెండో ఆవిడకి శాపం ఇలా మార్చాడు. ఇక మూడోవిడ వృషభానస్య వైశ్యస్య కనిష్టాచ కళావతి. ద్వాపరయుగ ప్రారంభ కాలంలో వృషభానుడు అని ఒక వైశ్యుడు ఉంటాడు. ఆయనకి ఈ మూడో కూతురు కళావతి అనే ఆవిడ భార్య అవుతుంది. ఈ వృషభానుడు కళావతి బృందావనంలో విహరిస్తూ ఉంటారు. ఆ సమయంలో జగన్మాత రాధాదేవి వారికి కూతురుగా పుడుతుంది. పరమ ప్రేమైక స్వరూపిణి అయిన రాధాదేవి ఇటు కళావతికి వృషభానుడికి కూతురుగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మతో విహరిస్తుంది. భార్యగా కాకుండా కేవలం ప్రేమైక స్వరూపిణిగా బృందావనంలో రాధామాధవులు విహరిస్తారు. అప్పుడు ప్రతివాళ్ళు ఆహా, ద్వాపరయుగంలో రాధామాధవులకి అత్తమామలయ్యారు,
తల్లిదండ్రులు అయ్యారు అని అటు నందుణ్ణి యశోదని ఇటు మిమ్మల్ని పొగుడుతారు. రాధాదేవి తల్లిటి కళావతి, ఆ కళావతికి నమస్కరిస్తే గోలోకానికి వెళ్ళొచ్చని నిన్ను పదే పదే పొగుడుతారు. నీ భర్త వృషభానుడికి కీర్తి వస్తుంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించాక మీరిద్దరూ శాశ్వతంగా కృష్ణుడితో రాధతో గోలోకంలో తిరుగుతారు. మిమ్మల్ని ప్రజలు నిరంతరం రాధామాధవుల యొక్క తల్లిదండ్రులుగా కీర్తిస్తారు. అసలు అందరికంటే ఎక్కువగా రాధామాధవులకే కీర్తి ఉంటుందిట. ప్రతి వ్యక్తి లొల్లాయి పదంలో కూడా రాధామాధవులని మిమ్మల్ని ముందుగా కొలుస్తారు. రాధామాధవులకున్న పేరు నిజంగా ఆలోచించండి. పార్వతీ పరమేశ్వరుల్ని మనం ఆది దంపతులుగా గౌరవిస్తాం, సీతారాముల్ని గౌరవిస్తాం, కానీ అంతకంటే ఎక్కువగా ప్రేమైక జీవులుగా రాధామాధవుల్ని స్మరిస్తాం. రాధామాధవులు తలుచుకున్నప్పుడల్లా ఆ రాధాదేవి తల్లిదండ్రులైన వృషభానుణ్ణి కళావతిని తలుచుకోకుండా మానవులు ఉండరు. ఈ కథ పద్మాకర్ గారి ద్వారా తెలుస్తుంది గనక ఆ రకంగా మీరు ముక్తి పొంది గోలోకానికి పోతారు. అనుక్షణం రాధామాధవయోర్ జయంతి అంటూ మీరు కూడా సుఖం పొందుతారు. ఓ పక్కన మేనక యోగిని అయి పార్వతీదేవికి తల్లి అవుతుంది, కైలాసానికి ఎడుతుంది. ధన్యాదేవి శేరధ్వజుడని పిలువబడే జనక మహారాజు భార్య అయి సీతాదేవికి తల్లి అయి అందువల్ల వైకుంఠానికి పోతుంది. వృషభానుడికి భార్య అయి కళావతి రాధామాధవులను గౌరవించి గోలోకానికి వెళుతుంది. భూలోకానికి తాత్కాలికంగా వెళ్ళినా ఒకళ్ళు కైలాసానికి, ఒకళ్ళు వైకుంఠలోకానికి, ఒకరు గోలోకానికి వెడతారు. మీలాంటి మాలోకాలకు నేను శాపాన్ని ఇలా మార్చానన్నాడే. మీరు కూడా బాధపడకండి, ఎందుకంటే కష్టం, ఏడుపు, ఏదో ఒక మానసిక వేదన లేకపోతే ముక్తి రాదట. వినా విపత్తి మహిమ కేశాం కుత్ర భవిష్యతి సుకర్మిణాం గతే దుఃఖే ప్రభవేతు దుర్లభం సుఖం. ఆపదలంటూ రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు, కష్టం వస్తేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి బాగా ఎక్కువైతేనే అన్నం యొక్క రుచి తెలుస్తుంది. ప్రతి వ్యక్తి ముక్తి పొందే ముందు దుఃఖం పొందక తప్పదు. దుఃఖం తర్వాత వచ్చే సుఖమే అసలు ఆనందం, కష్టం తర్వాత వచ్చే సుఖమే ఆనందం. ఇప్పుడు నేను శాపం పెట్టానని, శాపం వల్ల మానవ లోకంలో దుఃఖాలు పొందాల్సి వస్తుందని బాధలతో కుమిలిపోవాలని బెంగ పెట్టుకోకండి. ఈ బాధలు అగ్ని, మీరు బంగారం, అగ్నిలో పడితేనే బంగారం శుద్ధమవుతుంది, ఆభరణమవుతుంది. మీకు కూడా అలాగే ఈ కష్టాల వల్ల శాశ్వత సుఖం వస్తుంది, కైవల్యం వస్తుంది. మాటలా, మీకు వచ్చే కైవల్యం మాటలతో వర్ణించడానికి వీరు కానంత గొప్ప కైవల్యం. ఇప్పుడు కేవలం స్వర్గంలోకి తిరుగుతున్నారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తున్నారు, కానీ రాబోయే కాలంలో అటు ఇటు తిరగడమో లేక స్వర్గప్రాప్తో కాదు. ఒకరికి శాశ్వత కైలాసం, మరొకరికి శాశ్వత వైకుంఠం, మరొకరికి శాశ్వత గోలోకం అన్నమాట. ఈ మూడు లోకాలు వస్తాయి. కాబట్టి అమ్మాయిలు, కష్టం వచ్చినా చివరికి సుఖం వచ్చేటట్టుగా వరం ఇచ్చాను. ఇంత వరం ఎందుకు ఇచ్చానో తెలిసినా, ఈ వేపు నుంచి శ్రీమన్నారాయణుడు ఈ అమ్మాయిలు అమాయకురాళ్ళు కాస్త అనుగ్రహించమని సంజ్ఞ చేయటం వల్ల. ఇదంతా నారాయణ కటాక్షం, శ్రీమన్నారాయణ కటాక్షం. అంటే సనత్కుమారుణ్ణి చెప్పకుండా చెప్పాడనమాట, ఆదేశించాడనమాట శ్రీకృష్ణుడు. ఆయన ఆదేశించకపోతే ఆయన కోపం తగ్గేది కాదు. పాపం భక్తురాళ్ళు ఒక్కొక్కప్పుడు పిచ్చిపోలు చేసినా మనల్ని తిట్టినా ఏం చేస్తామండి భగవంతుడు, క్షమించాలి. క్షమించకపోతే భగవంతుడు ఎందుకు అవుతాడు? భగవంతుడు వాళ్ళు ఏ పొరపాటు చేసినా ఆ పొరపాటుని విడిచిపెట్టి వాళ్ళని రక్షిస్తాడు కాబట్టి ఆయన పరమాత్ముడు అన్నారు. మళ్ళీ మరొక్కసారి చెప్పాడు సనత్కుమారుడు, ధన్యా సుత స్మృత సీత రామపత్ని భవిష్యతి. అమ్మా ధన్యా, నువ్వు మరింత అదృష్టవంతురాలి, మిగతా వాళ్ళకంటే కొంచెం కష్టం నీకు ఎక్కువైనా రామపత్ని అవుతుంది నీ కూతురు, ధర్మస్వరూపుడైన రాముడితో తిరుగుతుంది. అమ్మాయి కళావతి రాధాదేవి గోలోక నివాసిని కృష్ణపత్ని అవుతుంది. అమ్మాయి మేనా నీ కూతురు పార్వతీదేవి శాశ్వతంగా శివుడి భార్య అయి జగన్మాత అవుతుంది. పర్వతరాజపుత్రి అయినా పర్వతం యొక్క కఠినత్వం ఉండదు. అమ్మవారికి శైలజ అని ఒక పేరు. శైలం అంటే కొండ, కొండ నుంచి పుట్టింది కాబట్టి ఆమెలో కఠినత్వం ఉంటుందని కొందరు అంటారు. పేరుకి ఆవిడ శైలజ కానీ పార్వతి కానీ, పార్వతి అంటే పర్వతం కూతురు, గుండె మాత్రం కఠినం కాకుండా అత్యంత కోమలంగా మృదువుగా ఉంటుంది. అంత మృదుస్వరూపిణి అయి కష్టములు తక్షణం తొలగించి పరమసుకుమారుడైన జగన్మాతకి తల్లివై కీర్తి పొందు అని పరిపరి విధాలుగా చెప్పగా, అమ్మయ్య శాపం నుంచి విముక్తి పొందామురా బాబు. శాశ్వతంగా మానవులమైతే ఎన్నో కష్టాలు ఉంటాయి. మానవులమైన ఉత్తముల్ని స్వీకరిస్తాం, తద్వారా ఉత్తమ సంతానం పొందుతాం, ఉత్తమ లోకాలు పొందుతాం, ఉత్తమ గతులు పొందుతాం అనుకుని సనత్కుమారుడికి తక్కిన సోదరులకి నమస్కరించి వాళ్ళు తిరిగి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. బ్రహ్మగారి కథ అంతా చెప్పి, నారద విన్నావు కదా ఈ సోదరీమణుల కథ శ్రద్ధతో విన్నవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ గురువులకు అపచారం చేసినా భాగవతులకు అపచారం చేసినా ఆ పాపం నుంచి విముక్తి పొందుతారు. వారికి కూడా కష్టాలు వచ్చినా అవి అలా అలా తొలగిపోతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు పెద్దల ఎడల అపచారం చేయకూడదు. చనువిచ్చాం కదా అని ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. పిచ్చివాగుడు అయితే దాని దగ్గర ఫలితం వస్తుంది కదా. మహాత్ముల దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలండి బాబు. ఎవరికి తెలుసు లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అంటాడు. మహాత్ముల యొక్క మనస్సు చాలా గొప్పది, అది ఓ మాదిరి దృష్టికి అందదు. వాళ్ళ శక్తి నీకు తెలియదు కాబట్టే తెలిసేలా ప్రవర్తించాలి, లేదా నోరు మూసుకుని భక్తితో ఆశ్రయించాలి. ఇప్పుడు నారదునికి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ కథ చెప్పి ఇప్పుడు విషయం అర్థమైంది కదా. ఇప్పుడు అసలు కథ చెబుతున్నా. మేనాదేవి ఆనాడు పితృదేవతల యొక్క శాపం వల్లే భూలోకంలో మానవ స్త్రీగా అవతరించింది. అవతరించి హిమాలయ పర్వతానికి భార్య అయింది. పితృదేవతలు మానవ స్త్రీగా అవతరించిన తమ కుమార్తె మేనాదేవిని పట్టుకొచ్చి హిమవంతుడికి ఇచ్చారు. హిమవంతుడు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హిమాలయ పర్వతంలో ఉన్న తమ రాజభవనానికి వచ్చారు. ఇక్కడి నుంచి వారి కథ విను. ఈ కథ వింటే లాభం ఏమిటో చెప్పాడండో. మునేత్వం శృణు సుప్రీత్యా శాంకరం సుయశస్శుభం యచ్చృత్వా బ్రహ్మ శుద్ధ్యేత్ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఇక్కడి నుంచి శంకర కథని శ్రద్ధగా విను. ఈ కథ వినడం వల్ల లాభం ఏమిటి? బ్రహ్మ అంటే బ్రహ్మహత్య చేసినవాడు. సాధారణంగా హత్యాపాపానికి ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మహత్యాపాతకమునకు అసలు ప్రాయశ్చిత్తం లేదు. కానీ ఇప్పుడు జరగబోయే కథ వింటే బ్రహ్మహత్య చేసిన వాడు కూడా పవిత్రుడైపోతాడు, శుద్ధ్యేత్ అన్నాడు. తక్షణం శుద్ధి పొందుతాడు. అటువంటి కథ ఇది. సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. అన్ని కోరికలు తీరుతాయి వాడికి. వాడు అనుకున్న కోరికలు తీరుతాయి అంటే మంచివి అయితేనే చెప్పేది. అన్ని కోరికలు తీరుతాయి కదా అని పక్కవాడు కొంపకూలిపోవాలి అని వింటే అప్పుడు నీ కొంపకూలుతుంది. సాధ్యమైనంత వరకు ఇక్కడ చెప్పే వాటిల్లో గుర్తుపెట్టుకోండి, మంచి కోరికలు తీరుతాయి, అపవిత్రమైన కోరికలు పరమాత్ముడు తీర్చడు. హిమవంతుణ్ణి పెళ్లి చేసుకున్న మేనక ఆయన గృహంలో అడుగుపెట్టింది. ఈ హిమవంతుని పరివారం మంచి ఉత్సవాలు చేశారు, మంగళహారతి పట్టారు. పెళ్లి కొడుక రమ్మన్నారు, పెళ్లి కుమార రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా అని పాటలు పాడారు కొందరు. మంగళహారతులు ఇచ్చారు, కుడికాలు లోపల పెట్టి రమ్మన్నారట మేనాదేవిని. కొత్త పెళ్లి కూతురు ఎప్పుడు కుడికాలు లోపల పెట్టాలండో, ఎడంకాలు పెట్టకూడదు. ఆ ఇల్లు బాగుండాలంటే కొత్త పెళ్లి కూతురు కుడికాలు లోపల పెట్టి వేస్తే భర్త గారికి కుటుంబానికి అభివృద్ధి అవుతుంది. ఎడంకాలు పెట్టిందా కొంప కొల్లేరు అయిపోతుందిట. అందులో ఇప్పుడు కొల్లేరు ఎలాగో కుళ్ళిపోయింది. అందుకనే పూర్వకాలంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కొత్త పెళ్లి కూతురా రావమ్మ నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అని గుణవతులు ఉండేవారు కనుక గుణవతి శుభవతి రావమ్మ అనేవారు. అప్పుడు ఆవిడ అలా అలా సిగ్గుపడుతూ కొత్తల్లో సిగ్గుపడుతూ ఆ తర్వాత సిగ్గుపడేలా చేస్తూ భర్తని లోపలికి అలా కుడికాలు పెట్టేది. ఆ ఇద్దరు లోపలికి అడుగు పెట్టి ముచ్చటగా కబుర్లు చెప్పుకునేవారు. ఎన్ని ముచ్చట్లు ఎన్ని పాటలు, ఎంత గొప్పదండి మన తెలుగు సంస్కృతి. అద్భుతంగా ఉంటాయన్నమాట జానపదుల పాటలు వింటూ ఉంటాయన్నమాట. భార్యాభర్తల పాటలని అత్త కోడళ్ళ పాటలని ఇవన్నీ మా చిన్నప్పుడు జానపదుల పాటలు తెగ చదివేసామన్నమాట. ఒక అమ్మాయి కొత్తగా పెళ్లి కూతురు ఇంట్లో కాపురానికి వచ్చిందిట. వచ్చి భర్తతోటి నాకు ఏ కోరిక లేదందిట, అంతే నాకు చాలు తమ్మలపాకు తొడిమే 10,000 అందరి ఓలే అడిగేదాని కాను కొందరి ఓలే కొసరేదాని కాను అంది. అంటే నాకు అంతే చాలు. అంతే ఏమిటో తెలియదు, దానికి అంతమేమిటో తెలియదు. అందరిలాగా అడగదట, కొందరిలా కొసరదట అనగానే అత్తగారు ఆనందపడిపోయింది, భర్తగారు ఆనందపడ్డాడు. అప్పుడు భర్తతోటి ముక్కుకి ముక్కెర లేక ముక్కు చిన్న పోయినది, నీ ముగ్గురు తమ్ముల నమ్మి ముక్కుకు ముక్కెర తేరా అంతే నాకు చాలు తమ్మలపాకు తొడిమే 10,000 ముక్కుకి ముక్కెర లేకపోయిందట ముగ్గురు తమ్ముళ్ళు నమ్మేవి బజార్లో, ఆ డబ్బులు ఎట్టుకొచ్చి ముక్కుకి ముక్కెరు చేయి, ఇంకెంతకు మించి నాకేం వద్దు అంతే చాలు. కాలుకి కడియాలు లేక కాళ్ళు చిన్నపోయినాయి, నీ చెల్లెళ్ళిద్దరు నమ్మి కాళ్ళకి కడియాలు చెయ్యి, అంతే నాకు చాలు, ఇలా అన్నీ అంతే. ఎంత గొప్ప పాటలు అండి. అలాగే అత్తగారి పాటలు ఉండేవన్నమాట, కోడలో కోడలో కొడుకు పెళ్ళామా, ఎంత అద్భుతమైన పాట. ఈ సాహిత్యం పిల్లలకు నేర్పండి, మీరు పుణ్యం ఉంటుంది. చదువు లేకపోతే కొంతకాలానికి పిల్లలు ఎందుకు పనిరాకుండా పోతారు, అందం ఉండదు, ఆనందం ఉండదు అనమాట. ఎంత మంచి పాటలు అనమాట. అదే అందులో కోడలో కోడలో కొడుకు పెళ్ళామా, ఓయమ్మా పచ్చిపాలలో మేగడేదమ్మా, ఆహూ ఆహూ వేడిపాలలో వెన్న ఏదమ్మా. వేడిపాలలో వెన్న వస్తుందా, పచ్చిపాలలో వేడి ఉంటుందా అంటే ఆ పాటలు వింటూ ఉంటే ఓహో అత్తగారు అప్పుడప్పుడు ఇలా చేస్తుంది అనమాట. ఈ అత్తగారులను సంతోషపెట్టడం ఎంత కష్టమో ఈ కోడళ్ళకి కానీ మనకు తెలుస్తుంది. అలా అత్తగారిని తెప్పే కోడళ్ళు చూస్తే ఓహో కోడళ్ళు ఇలా ఉంటారా అని తెలుస్తుంది. చిట్ట చివరి ఇలా ఉండకూడదు అని మనకు ఆ పాటల ద్వారా ఓ సందేశం ఇచ్చేవారు. అందులో చక్కని జానపదాలు, మంచి మంచి తెలుగు పదాలు, సాహిత్య పదాలు, ఇవి ఏతావత మొత్తం భాష కూడా వచ్చేసేదన్నమాట. అలా ఎన్ని ముచ్చట్లు చేయాలో కొత్తల్లో అన్నీ చేశారు హిమాలయ పర్వతానికి, మేనాదేవికి. ఆపై బంధువుల్ని పిలిచి, బ్రాహ్మణోత్తములు పిలిచి వారికి దానాలు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళని పంపించాడు. ఆయన చాలా కాలం హాయిగా విహరించాడు. జగదంబా కటాక్షంతో వాళ్ళకి సకల సంపదలు ఉన్నాయి, అందువల్ల సుఖంగా బతికారు. ఒకనాడు అనుకోకుండా హిమవంతుని దగ్గరికి సర్వదేవతలు, మహాత్ములైన మునులు, ఒకళ్ళిద్దరు కాదు గొప్ప గొప్ప మునులు వచ్చారనమాట. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి ఋషులంతా ఒక రోజున కట్టగట్టుకుని హిమవంతుని దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయన్ని దీవించారు. హిమవంతుడు ఆశ్చర్యపోయాడు, నా భాగ్యమే భాగ్యం, ఇంతమంది ఋషులు పిలవకుండా తమంత తాము వచ్చారు. పిలిస్తే రావడం కాదు, పిలవకుండా వచ్చారు, అది మరింత అదృష్టం అనుకుని వారికి నమస్కరించి, వాళ్లలో విష్ణువు కూడా ఉన్నట్టండోయ్, అందుకని విష్ణువు మొదలైన దేవతలకి నమస్కరించి, పరమాత్మకి నమస్కరించి, అప్పుడు మునులకు నమస్కరించి, దేవతలకు నమస్కరించి రెండు చేతులు జోడించి ఇలా అన్నాడు. అద్యమే సఫలం జన్మ సఫలం సుమహత్తపః, అద్యమే సఫలం జ్ఞానం, అద్యమే సఫలాః క్రియాః, ధన్యోహమద్య సంజాతో ధన్యామే సకలాక్షితిః, ధన్యం కులం తథా దారాః సర్వం ధన్యం న సంశయః. ఈరోజు నా జీవితం ధన్యమయ్యింది, నా తపస్సు ఫలించింది, ఈరోజు నేను చదువుకున్న చదువు నాకు ఆనందాన్ని ప్రసాదించింది, నేను చేసిన యజ్ఞములన్నీ మీ రూపంలో ఫలించాయి. అంటే మీ దర్శనం అవ్వడం అంటే యజ్ఞాల ఫలం, తపఃఫలం, దానముల ఫలం. అసలు నా జన్మే పుణ్యం చేసుకున్న జన్మ, ఎంత అదృష్టం ఇది. ఒక పక్కన బ్రహ్మ, మరొక పక్కన శ్రీమన్నారాయణుడు, ఆదిదేవుడు, వాసుదేవుడు, మరొక పక్కన సకల దేవతలు, మరో పక్కన ఎంతమంది మహర్షులు అందరూ ఒక్కసారిగా నా గృహానికి వేయించేసి నాకు దర్శనమిచ్చారు, నన్ను దీవించారు. ఏదో పని లేకుండా రారు మీలాంటి వాళ్ళు, ఒరక రారు మహాత్ములు. మహాత్ములు సరదాగా వస్తారా? వా రథముల ఎండ్ల కడకు వచ్చుటలల్లం కారణము మంగళములకు. మాలాంటి సామాన్యుల ఇంటికి మీలాంటి మహాత్ములు వచ్చారంటే మాకు శుభము చేకూర్చడం కోసమే వస్తారు. ఓ పనికి మాలిన వాడి ఇంటికి ఓ గొప్పవాడు ఎందుకు వస్తాడు? ఈ పనికి మాలిన వాడిని గొప్పవాడిని చేయడానికి, వాడికి ఏదో మంచి చేయడానికి వస్తాడు. మీరు అలాగే వచ్చారు మా ఇంటికి, నేను మీ సేవకుణ్ణి, ఆదేశిస్తే ఏ పనైనా చేస్తాను, నా చేత చేయించుకోండి అనగా, అప్పుడు దేవతలంతా, నాయన మేమంతా గొప్ప పని మీదే వచ్చాం, నీకు తెలిసే ఉంటుంది, పూర్వం జగన్మాత ఉమాదేవి ఆదిదేవి దక్షుడికి సతీ అనే పేరుతో కూతురుగా పుట్టింది. కొంతకాలం శివుణ్ణి పెళ్లి చేసుకుని జీవించింది. ఆ మధ్యన దక్షుడు యాగంలో సతీదేవిని అవమానించాడు. దాంతో సతీదేవి తన శరీరాన్ని దగ్ధం చేసుకుని విడిచిపెట్టేసింది. ఆవిడ తిరిగి జగదంబలో లీనమైపోయింది. ఇప్పుడు ఆ జగదంబను నువ్వు ప్రార్థించు, నీ కూతురుగా పుట్టాలని కోరుకో. అప్పుడు ఆ జగదంబ, హిమవాన్ నీకు హైమవతి అనే పేరుతో, పార్వతి అనే పేరుతో పుడుతుంది. మారు మాట్లాడకుండా ఆమె కోసం తపస్సు చేయి. జగదమ్మ నీకు కూతురు పుట్టాలంటే నీకు అంత తేలిక కాదుగా, అంతటి అమ్మవారు కూతురిగా పుట్టాలంటే నువ్వు కూడా తపస్సు చేయాలి. కోరకుండా తన ఎంత తాను నీకు పుత్రికగా ఆ తల్లి రాదు. నువ్వు ఆ అమ్మ కోసం తపస్సు చెయ్యి, నువ్వు ఒక్కడివే కాదు భార్యాసమేతంగా తపస్సు చెయ్యి. అప్పుడు కరుణాస్వరూపిణి అవ్యాజ కరుణామూర్తి అయిన జగదంబ సంతోషిస్తుంది, వరమిస్తుంది నీకు, నీ ఇంట నీకు కూతురుగా పుడుతుంది. ఆ కూతుర్ని పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చి పెళ్లి చేయి. దానివల్ల లాభం ఏమిటి? ఆది దంపతుల్ని కలిపిన పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల నీకు కైవల్యం వస్తుంది, మేం దేవతలను సంతోషిస్తాం, దీనివల్ల నీకు లాభం మాకు లాభం. సుసర్వేతే వశేసురాహ, దేవతలంతా నీకు వసూలైపోతారు. ఎందుకవుతారో తెలుసా? దేవతలు ఇప్పుడు ప్రస్తుతం భయంకర కష్టంలో ఉన్నారు, ఆ కష్టం వాళ్ళకి తొలగాలి. ఏమిటా కష్టం? ఓ రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు దేవతల్ని పట్టి పీడిస్తున్నాడు. వాడు చావాలంటే శివుడికి పెళ్ళవ్వాలి. శివుడికి పెళ్ళైతే వాడు ఎలా చేస్తాడంటావేమో, శివుడికి పుట్టే కొడుకు వల్లే వాడు చేస్తాడు. వాడెవడ ఇప్పుడు చెప్పట్లే, వాడు భవిష్యత్తులో చెబుతారు. మనకి తెలుసు కానీ తారకాసురుడని ఇంకా ఆ విషయం అప్పుడే సీక్రెట్ బయటపెట్టట్లా. శివపుత్రుడి వల్లే చచ్చే ఒక దౌర్భాగ్య రాక్షసుడు ఉన్నాడు, వాడు చావాలి. చావాలంటే పరమేశ్వరుడికి కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలంటే పరమేశ్వరుడు వివాహం చేసుకోవాలి, చేసుకోవాలంటే జగదంబ పుట్టాలి. జగదంబని తప్ప ఎవరిని పడితే ఆయన వివాహం చేసుకోడు. అమ్మవారి స్వరూపం కాకపోతే వాడిని దగ్గరికి రానివ్వడు ఆయన. ఆ అమ్మవారు ప్రస్తుతం మణిద్వీపంలో ఉంది, అక్కడి నుంచి అమ్మవారు తన అంశతో నీకు కూతురిగా పుట్టాలి అనగానే ఆయన ఒక క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. మహానుభావులారా, మీరు చెప్పింది నిజమే, కానీ నేను వినడం ఏమిటంటే ఈశ్వరుడు జగన్మాతని తప్ప ఎవరిని పెడితే వాళ్ళు పెళ్లి చేసుకోట, ఆ జగన్మాత నాకు కూతురిగా పుట్టాలంటే తేలికైన విషయం కాదు. నేను ఏ అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై వరం ఇస్తున్నాను, వరాల పుత్రిక పుడుతుంది అని అందనుకో, ఈ వరాల పుత్రికను శివుడు చేసుకోడు, డైరెక్ట్గా అమ్మవారే పుట్టాలి. కానీ అమ్మ నువ్వు నాకు కూతురిగా పుట్టు అని నేను అనగలనా? అంటే మాత్రం అమ్మ కరుణించి మా ఇంట పంటగా ఆవిర్భవిస్తుందా? నాకిప్పుడు ఏం చేయాలో పాలు పోవటం లేదు. నాకు చాలా ఇష్టం జగదంబ రావాలి కూతురుగానని, ఆ కూతుర్ని చివుడికిచ్చి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, కానీ వ్యవహారంలో ఇది సాధ్యపడదేమో అన్నట్టు మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది. కొన్ని కొన్ని కష్టమైన పనులు చేయాలంటే ఒక్కొక్కప్పుడు భయం కలుగుతుంది, నా వంటి వాడి పని చేస్తాడా అనిపిస్తుందిట, కానీ అప్పుడే ధైర్యంతో నేను చెయ్యగలను అనుకోవాలి. అందుకని దేవతలు ఏమన్నారు, నీకు అమ్మ కూతురిగా పుట్టాలి, పుడుతుందా లేదా అని నీకు భయం, అంతే కదా, నువ్వు ఇక్కడే ఉండు, నీ తరపున మేము వెళ్ళి అమ్మని ప్రార్థిస్తాం, ప్రార్థించిన తర్వాత నువ్వు తపస్సు చేద్దు, కానీ ముందు మేము నీకు కూతురుగా పుట్టమని చెబుతాం, రికమెండేషన్ చేస్తాం, అది అయ్యాక అమ్మని నువ్వు మెప్పించు, పుట్టి తీరుతుంది అమ్మ నీకు కూతురుగా. అమ్మ కరుణామూర్తి ఏం అడిగితే తీస్తుంది అన్నారు వాళ్ళు. అని వీళ్ళంతా ఆ క్షణమే ఈ హిమాలయ పర్వతం దగ్గర నుంచి అదృశ్యులై జగన్మాత దగ్గరికి వెళ్ళిపోయారు, మణిద్వీపానికి వెళ్ళిపోయారు, జగన్మాత ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయారు. బ్రహ్మాండములన్నిటికంటే పైన ఉన్న దివ్యలోకం మణిద్వీపం అంటే బ్రహ్మలోకాదూర్ధభాగే సర్వలోకోస్తి యశ్రుత మణిద్వీప సయేవస్తి యత్ర దేవీ విరాజతే. బ్రహ్మలోకము కంటే సమస్త లోకముల కంటే చాలా పైభాగంలో ఊర్ధ్వభాగంలో ఇంకెంతకంటే ఎత్తైన ప్రదేశం లేదన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక దివ్యలోకం ఉన్నది. ఆ లోకం నిరంతరం ధగ 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 వెలిగిపోతుంది, అన్నీ మణులే అక్కడ. ఆ మణుల పేరు చింతామణులు. ఇదివరకు దేవీ భాగవతంలో చెప్పాను, ఇంతకు పూర్వం దేవీ భాగవతం మనం 32 రోజులు చెప్పుకున్నప్పుడు అందులో మణిద్వీప వర్ణనం చెప్పాను, కనుక కొత్తగా చెప్పక్కర్లా. ఆ దివ్యలోకం మణిద్వీపం సుధాసముద్రం మధ్యలో ఉంటుంది, చుట్టూత మణిద్వీపం చుట్టూత అమృత సముద్రం ఉంటుంది. అమృత సముద్రం మధ్యలో ఉన్న ఆ ద్వీపంలో ఉన్నది జగదంబ. అక్కడికి వెళ్ళారు దేవతలు. వెళ్ళి భక్తితో అమ్మవారు ఉన్నటువంటి భవనం దగ్గర నిలబడి దేవ్యుమే జగతామోంబా శివలోక నివాసిని సదా శివప్రియే దుర్గే త్వాం నమామో మహేశ్వరి శ్రీశక్తిం పావనాం శాంతాం పుష్టిం పరమ పావనీం వయం నమామహే భక్త్యా మహద వ్యక్త రూపిణి. జగదంబ, ఉమాదేవి, దుర్గామాత, మహేశ్వరి, సదాశివప్రియ, సర్వకాల సర్వావస్థల్లో అన్ని ప్రాంతాల్లో ఉండే తల్లి, శివలోకంలో ప్రత్యేకంగా నివసించే శాంకరి, నీకు నమస్కారం. నీ రూపం పవిత్రం, నీవు సంపత్స్వరూపిణివి, మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా ఇంకా అనేక రూపాలతో ఉండే నీకు నమస్కారం. తుష్టి, పుష్టి, శాంతి, దాంతి, ధృతి, ధైర్యం, దాక్షిణ్యం అన్నీ నీవే. మహత్స్వరూపం, ప్రకృతి స్వరూపం నీదే. అటువంటి శ్రీశక్తి స్వరూపిణి నీకు నమస్కారం. నిన్ను సర్వమంగళ, మంగళదేవత, మంగళదాయిని, మంగళరూపిణి అని జగత్తంతా పిలుస్తోంది. కారణం, నీ ఉన్న చోట మంగళము తప్ప అమంగళమనే మాటే ఉండదు. అందుకే నువ్వు సర్వమంగళవి, శుద్ధస్వరూపిణివి, స్థూల రూపిణివి. ఒక్కొక్కప్పుడేమో పెద్ద పెద్ద ఆకారాలతో కనపడతావు, ఒక్కొక్కప్పుడు అసలు ఆకారం లేకుండా సూక్ష్మంగా కనపడతావు. కార్యకారణములన్నీ నీవే. లోపల ఉంటావు, బయట ఉంటావు. శ్రద్ధ నువ్వే, ధైర్యము నీవే. సర్వప్రాణులలో ఉన్న శోభ నువ్వు. జాబిల్లిలో ఉన్న అందం నీవే, సూర్యుడిలో ఉన్న ప్రకాశం నీవే. త్వం దీధితిహి సూర్యగత అంటే సూర్యుడిలో ఉన్న కాంతి నీవే. స్వప్రపంచ ప్రకాశిని, సమస్తము వ్యాపించిన మహాకాంతి నువ్వే. అంటే జాబిల్లిలో శోభ, సూర్యుడిలో శోభ, ప్రకృతిలో శోభ. ఎక్కడ శోభ ఉంటే ఆ శోభ అంతా నీది అనమాట. జాబిల్లి శోభ నీవే, జలదాలమాల నీవే, జగమేలు తల్లి నీవే, జగదంబ నీవే తల్లి అని పెద్దలు అందుకే స్తోత్రం చేసేవారు. సమస్త స్వరూపిణి నమ్మవి నీవు. యాచ బ్రహ్మాండ సంస్థానే జగజ్జీవేషు యా జగత్తు. అమ్మ, అసలు నీకు రూపమే లేదు, కానీ ఈ బ్రహ్మాండమే నీ శరీరం. ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్నది నువ్వే. ఈ సమస్త లోకములు నీ అవయవాలు. సూర్యుడు నీ కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను, అగ్ని మూడవ నేత్రం, ఈ భూమి నీకు పాదాలు, ఈ సప్త సముద్రాల్లో ఉన్న జలం నీలో ఉన్న నాడులు, రక్తం మొదలైనవి, చెట్లన్నీ తీగలన్నీ నీ వెంట్రుకలు, ఆకాశం నీ జుట్టు, అగ్నిహోత్రుడు నీ దివ్యముఖం, చెవులు దిక్కులు, కర్ణావాశాహ, ఈ దిక్కులే అమ్మవారి చెవులట. అటువంటి నీకు నమస్కారం. 32 మంది దేవతలు నీ దంతములుగా విరాజిల్లుతున్నారు. ఈ విశ్వదేవతలు మొదలైన దేవతలే నీ దంతాలు. గంధర్వులు నీ ముక్కుగా విరాజిల్లుతున్నారు. ఈ ముక్కులో ఉన్నటువంటి రంధ్రముల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు వసువులు. ఆదిత్యులు నీ చెవి చుట్టూతో ఉన్నటువంటి రేఖ, ఈ కర్ణము దగ్గర నుంచి, చెవులు దగ్గర నుంచి చెవి దాకా, కళ్ళ యొక్క కొసల దగ్గర నుంచి చెవులు దాకా సన్నని రేఖ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, సన్నని కొలుకు అంటారు. ఈ కంటి కొలుకులు ఆదిత్యులట, ద్వాదశ ఆదిత్యులు. ఓ తల్లి, ఈ బ్రహ్మాండం నీ రూపం, అందుకే నిన్ను బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాది తృణాంతంతం తాం నమామహే. గడ్డి పరక నుంచి బ్రహ్మాండం వరకు సమస్తం వ్యాపించి ఇవన్నీ నీలో ఇముడ్చుకున్న నీకు నమస్కారం. గాయత్రీత్వం వేదమాతాత్వం సావిత్రీ సరస్వతీత్వం వార్తా సర్వజగతాం త్వత్రయీ ధర్మరూపిణి నిద్రాత్వం సర్వభూతేషు క్షుధా తృప్తిస్త్వమేవ హి. గాయత్రీ దేవత నువ్వు, అంటే వేదమాతవి నీవు, సావిత్రివి నీవు, సరస్వతివి నీవు, సమస్త లోకంలో వ్యాపించిన వార్తవి నువ్వు. అన్ని సామర్థ్యములు నీవే. ప్రతి ప్రాణిలో ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. ఒకడు మాట్లాడతాడు, ఒకడు పోట్లాడతాడు, ఒకడు తినగలుగుతాడు, ఒకడు నిద్రపోతాడు, ఒక్కొక్కడు ఏ పనన్నా సులభంగా చేయగలడు, ఒకడు కష్టపడి చేస్తాడు. ఈ చేసే పనులన్నీ సామర్థ్యం అని పిలువబడతాయి. అవన్నీ నువ్వే. ధర్మం నీవు. సర్వప్రాణుల్లో నిద్ర అని ఒకటి ఉంటుంది. నిద్ర లేకపోతే ప్రాణులకు విశ్రాంతి ఉండదు, శరీరము అలసట నుంచి మళ్ళీ విముక్తి పొందదు. అందుకే నిద్ర చాలా అవసరం. సరైన వేళ నిద్రపోతే, పడుకోగానే నిద్రపట్టి పెందరాళ్ళే లేస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటాడు. ఇలా మానవులకి సక్రమంగా అవసరమైన నిద్ర నువ్వు. మళ్ళీ సక్రమ నిద్ర ఏంట, అక్రమ నిద్ర కాదు. అంటే ఉపన్యాసం మధ్యలో నిద్రపోతే ఆ నిద్ర అమ్మగాదు. రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడు, చాప మీద పడుకున్నప్పుడు ఉండే సరైన వేళలో నిద్రపోయే నిద్ర ఆ అమ్మవారు. ఇంకా ప్రాణులకు అవసరం క్షుధ. ఆకలి లేకపోతే మనం బతకలేము. మనం తినే తిండి జీర్ణం అవ్వాలంటే వేళకు ఆకలి వేయాలి. అందుకేగా చాలామంది 8:30 అవగానే 8:30కి గ్యారంటీగా ఆపుతాడని మా నమ్మకం అని వచ్చే ముందే ఇంటి దగ్గర పూరీ కూర చేసుకొస్తారే హాట్ బాక్స్లో పెట్టుకుని, అటువంటి వాళ్ళకి వేళకి వెళ్ళగానే ఆకలి వేస్తే అప్పుడు తినగలుగుతారు. లేకపోతే ఇంట్లో పూరీ ఉంటే మాత్రం ఏం లాభం, కడుపులో కూరుకుందామంటే ఆకలి లేకపోతే బాగాలేదండి కడుపుకి అంటాడు. ఈ క్షుధ సరిగ్గా ఉండాలట. క్షుధ వల్ల తృప్తి కలుగుతుందన్నారు. ఆకలి తీరి తృప్తి కలగాలంటే ముందు క్షుధ ఉండాలి. అందుకేగా ఆ క్షుధారూపంలో అమ్మవారు కొంతమంది కడుపులో లేకపోతే వాడికి నిమ్మకాయ పడదు, దబ్బకాయ పడదు, దానిమ్మకాయ పడదు, పూరి పడదు, లేకపోతే చపాతీ పడదు, ఇడ్లీ పడదు, ఇలా ఒక్కొక్కడికొక్కటి పడకపోవడానికి గల కారణం జగదంబ లోపల క్షుధారూపంలో లేదనమాట. ఆ క్షుధ కూడా సరి అయిన క్షుధ, మళ్ళీ వ్యధ కలిగించే క్షుధ అయితే అది మరీ ప్రమాదం. కొంతమంది కూర్చున్న దగ్గర నుంచి అరగంటకోసారి ఆకలి ఇస్తుందండి బాబు. లాస్ట్ సీట్లో కూర్చునేవాడు ఒక ఆయన, ఎప్పుడు చివరే కూర్చుంటారు ఏమిటంటే కాస్త ముందుకు రండి అన్నానే నేను, ఎందుకంటే ఆయన కొంచెం తెలుసున్నవాడు. గురువుగారు ఏమనుకోకండి, ఎవరు హాఫ్ అన్ అవర్ నాకు ఆకలి వేస్తుందండి, అమ్మవారు క్షుధారూపంలో నాకు అడుగులో కూర్చుందండి, అందుకని వెనక సీట్లో ఎవరికి తెలియకుండా బాగా బ్యాక్ సీట్లో కూర్చుంటే లాభం ఏమిటంటే నాతో పాటు చేగువడీలు పకోడీలు బిస్కెట్లు తెచ్చుకుంటాను, నేను కరకరలాడిస్తే ఫ్రంట్ సీట్లో ఉంటే మీరు తిడతారు, అప్పుడు క్షుధ బదులు వ్యధ మిగులుతుంది, మీరేమో క్రుద్ధులు అవుతారు, అందుకని వెనక్కి కూర్చున్నానండి, ఏం చేయనండి ఈ క్షుధ ఇలా పట్టుకుందండి అన్నాడు ఆయన. పాపం అరగంట అరగంటే తినాలట, అదో వెర్రి ఆకలి. పోనీ గ్యాస్ ట్రబుల్ కాదట, షుగరు కాదట, కానీ హాఫ్ అన్ అవర్ ఒకసారి కడుపులో ఏదో అర కేజీ వేరుశనగ గుళ్ళు ఓ 30 కేజీ జీడిపప్పు పడకపోతే ఉండలేడు ఆయన, అదో అదృష్టం. కాబట్టి అటువంటి క్షుధ అమ్మ కాదు, అది వ్యధే. సుధలాంటి క్షుధ ఉండాలి, సరి అయిన క్షుధారూపంలో ఉండి తృప్తినిచ్చే నీవు. అందుకే సర్వభూతేషు క్షుధా తృప్తిస్త్వమేవహి. ఇంకా ప్రాణులలో తృష్ణ కోరిక కాంతి మంచి సౌందర్యం తుష్టి ఆనందం అన్నీ నీవే. ఇంతెందుకు, త్వం లక్ష్మీ పుణ్యకర్తృణాం, పుణ్యం చేసిన వాళ్ళింట్లో ఉండే లక్ష్మీవి నువ్వు. జ్యేష్ఠ పాపినాం సదా, పాపాత్ముల ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందిగా, ఆ దరిద్ర దేవత నువ్వే. త్వం శాంతి సర్వజగతాం, సమస్త జగత్తుకి శాంతినిచ్చేదానివి, తల్లి అందరికీ తల్లివి, సర్వలోకేశ్వరివి, ప్రాణులను పోషించే తల్లివి, పంచభూతాలలో సారం, నీతిమంతుల్లో నీతి, సమస్తం నీవే. వేదాలలో సమవేదం నీవు, సమస్త దేవతా బృందాలలో ఉండే నాయకాశక్తివి నీవు. ఈ విధంగా అన్నీ నీవైన నీకు నమస్కరిస్తున్నాం. సంసార సాగర కరాళ భవాంగ దుఃఖ నిస్తారకారి తరణిశ్చ నివీతహీన అష్టాంగ యోగ పరిపాలన కేళి దక్షాం వింధ్యాగవాస నిరతాం ప్రణమామ తాం వై. అమ్మా జగన్మాత, నువ్వు ఈ సంసార సముద్రంలో పుట్టడం అనే ఒక దుఃఖం తొలగిస్తావు. సంసారం సముద్రం, ఈ సముద్రంలో పుట్టడం అనే ఒక దుఃఖం ఉందిట, ఒక కెరటం. మనం పుట్టాము అంటే సంసారం అనే సముద్రంలో అటు ఇటు కదులుతున్నాం అన్నమాట. ఈ సంసార సముద్రంలో మునిగిపోవడం, నాశనమైపోవడం అనే భయంకరమైనటువంటి దుఃఖాన్ని తొలగించే పడవ నువ్వు. పెద్ద పడవ ఎక్కితే సముద్రం దాటచ్చు, మళ్ళీ మామూలు పడవ కాదు, మహానౌక. మహానౌక ఎక్కినవాడు సముద్రం దాటుతాడు, నిన్ను తలుచుకున్నవాడు సంసారం అనే సాగరం దాటుతాడు. ఇక అప్పుడు వాడికి పునర్జన్మ ఉండదు. అష్టాంగ యోగములతో కూడిన యోగాభ్యాస శక్తి నీవు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి అష్టాంగం అని రోజు చెప్పట్లా మనం. ఈ అష్టాంగ యోగ మార్గ స్వరూపిణివైన నీకు నమస్కారం. భూలోక వాసుల్ని అనుగ్రహించటానికి వింధ్యపర్వతం మీద వింధ్యాచల నివాసిని అనే పేరుతో కొలువై ఉన్న దేవి నీకు నమస్కారం. కాశీ వెళ్ళారుగా మీరు, మీలో ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు వింధ్యాచల నివాసి దగ్గరికి వెళ్ళారో లేదో, ఈసారైనా కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళండి. కాశీ నుంచి 3-3.5 గంటలు కారులో, అదే బస్సు అయితే చెప్పలేము అనుకోండి, రైలుని ఎంతసేపు పడుతుందో, కానీ కారులో పెడితే కనీసం 3-4 గంటలు పెడతాం. గంగానదీ తీరంలో అమ్మవారు ఇంత చిన్న రూపంతో సూక్ష్మ రూపంతో వింధ్యాచల నివాసిని అని ఉంటుందన్నమాట. ఆ వింధ్యాచల నివాసిని పరమశక్తి స్వరూపిణి, మహాశక్తి స్వరూపిణి. మాట వరసకు కూడా ఆ శక్తి స్వరూపిణి దగ్గరికి వెళ్ళి ఇలా అనుకోకండి, అనుకుంటే అయిపోతుంది. అంటే ఏమిటి, నాకు అన్నం కావాలి అనుకుంటే వింధ్యాచల నివాసిని దగ్గర అన్నం వచ్చేస్తుంది, సున్నం కావాలంటే సున్నం వస్తుంది, నా నిద్రకు అన్నం పడాలంటే పడుతుందండి. అంటే సంకల్పసిద్ధి అయిపోయేలాగా చేసే తల్లి ఆవిడ, కానీ చిన్న రూపంతో ఉంటుంది. చిన్న సందులోంచి దూరి లోపలికి వెళ్ళాలి, ఓ 100-200 ఇస్తే పూర్వం తీసుకెళ్ళేవారు, ఇప్పుడు 200 కాకుండా 300 చేశారని విన్నాను. ఇంకేమందలండి, 3 ఖర్చు పెడుతున్నాక 300 ఇస్తే అమ్మ పాదాలు ముట్టుకొని ఇస్తారు. అమ్మవారు వింధ్యపర్వతం యొక్క ప్రార్థన మీద అక్కడ వెలిసింది. అందుకే ఆవిడకి వింధ్యవాసిని వింధ్యాచరణ వాసిని అని పేరు. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో పిలువబడే తల్లి ఆవిడ. ఇందులో కూడా శివపురాణంలో ఆ వింధ్యాచల నివాసిని పోయిన నీకు నమస్కారం అంటున్నారు దేవతలు. కాశీఖండంలో దాన్ని తెగ వర్ణించారు. ఇంతెందుకు దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారిని వింధ్యాచల నివాసిని అన్నారు. తతస్థవు నాశిగిష్యామి వింధ్యాచల నివాసిని, శుంభని శుంభుల్ని చంపుతాను, అలా చంపిన నేను వింధ్యాచల నివాసిని అని పిలువబడతానని అమ్మే దుర్గా సప్తశతిలో కూడా చెప్పింది. వింధ్య పర్వతం దగ్గర ఉన్న తల్లికి ఇంత ఎందుకు విలువ అంటే అక్కడున్నప్పుడు సులభముగా అనుగ్రహిస్తుందిట, అక్కడున్నప్పుడు తొందరగా కోరికలు తీరుస్తుంది. ఈ వింధ్యాచల నివాసినికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో కొండెక్కాలి. అక్కడ అమ్మవారు 8 భుజములతో ఉంటుంది. అక్కడున్న అమ్మవారిని అష్టభుజాదేవి అంటారు. చిన్న గుహ ఉంటుంది, ఆ గుహలోంచి దూరి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకోవాలన్నమాట. చిత్రం ఏంటో తెలుసా, అక్కడికి నేను దూరగలుగుతాను, ఇంకొకళ్ళు దూరగలుగుతారు, భీముడు దొరగలడు, దుర్యోధనుడు దొరగలడు, బకాసురుడు దొరగలడు. అదేమి చిత్రం, చిన్న గుహలా ఉంటుంది. కానీ లావుడు సన్నవాడు కూడా అదే విధానమైన గుహలోంచి దూరి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోగలుగుతారు. నేను ఆశ్చర్యపోయేవాడిని, గుహ చూస్తే సన్నగా ఉంది, ఏనాగొట్టివాడో ఇలాంటి సన్నవాళ్ళు దొరగలరేమో అనుకుంటే నా వెనకాతలు వచ్చాడు ఒక ఆయన అనమాట, రావణాసురుడి యొక్క తమ్ముడు, ఆయన దూరాడు. అంటే లోపలికి వెళ్ళడానికి ఆ గుహ అందరికీ అవకాశం ఇస్తోంది. ఆ గుహకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే బహుశా సన్నవాళ్లే దూరతారేమో అనుకోకర్లేదట. లావువాడు వెళ్ళగానే గుహ కొంచెం వెళ్ళకపోతుందో ఏమిటో, వాళ్ళు దూరతారు, వాళ్ళు దూరేక మళ్ళీ సన్నగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ గుహలో అమ్మ 8 భుజములతో ఉంది. ఆవిడకి అష్టభుజాదేవి అని పేరు. ఈ వింధ్యాచల నివాసిని చూసిన వాళ్ళల్లో అష్టభుజాదేవిని చూడాలి. అష్టభుజాదేవిని చూచిన వాడికి మాత్రం ఇక పునర్జన్మ లేదని మనకి స్కాంద పురాణం చెబుతున్నది. ఇంకెంతకంటే తిరుగు అక్కర్లా, శివపురాణము చెబుతుంది. ఈవిడ వింధ్యాచల నివాసిని, ఆవిడ వింధ్యాగవాసిని అని పిలువబడుతుందట. ఆ వింధ్యాచల నివాసినికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలో ఉన్న అష్టభుజాదేవి పక్కనే సీతాదేవి తెచ్చుకున్న ఒక నీరు ఉంటుంది, సీతాజలం. సీతాదేవి ఒకప్పుడు వర్షాకాలంలో రాముడికి నీళ్లు తెచ్చిపెట్టింది. ఇది కూడా మీకు చెప్పాలి. ఒకసారి భయంకరమైన వర్షాకాలం వచ్చింది. అప్పుడు గంగానది అంతా ఉధృతంగా ప్రవహించింది. గంగ బురద బురద కింద ఉంది. అప్పుడు రాముడు, ఈ వరద వచ్చినప్పుడు గంగానది రజస్వల అని పిలువబడుతుంది, కాబట్టి ఆ గంగాజలంలో స్నానం చేయకూడదు, ఆ నీళ్లు తాగకూడదు, ఇప్పుడు నాకు వేరే మంచినీళ్ళు తెచ్చిపెట్టు, వెర్రిదాహంగా ఉంది అన్నట్ట సీతతో. అప్పుడు సీత తెల్లబోయి, అంతా బురద నీరు, గంగాజలం అంతా బురద, ఈ నీళ్ళేమో రజోదోషంతో ఉన్నాయి, తాకూడదు అంటాడు రాముడు. స్త్రీ బహిష్టు ఉండడం ఎటువంటిదో, వరద వచ్చినప్పుడు నదులు కూడా అటువంటివని, ఆ సమయంలో ఆ నీళ్లు తాకూడదని, అందులో స్నానం చేయకూడదని నిషిద్ధం ఉంది. అందుకని ఇప్పుడు నీళ్ళు ఎలాగా, ఆయనకి ఎక్కడ నీరు చుక్కలేదు, ఈ కొండ మీద చుక్కలేదు, ఉన్న చుక్కంతా అక్కడ ఉంది, ఆ చుక్కంతా దిక్కుమాలండి నీరు ఎలా. అందుకని వెంటనే ఓ పక్కకొచ్చి అమ్మవారిని భక్తితో ప్రార్థించగానే వెంటనే జగదంబ గంగాజలాన్ని అక్కడ కురిపించింది. ఆ గంగాజలం సీతాధార, సీతమ్మధార అని తెలుగులో అంటూ సంస్కృతంలో సీతాధార అంటారు. ఆ సీతాధార అనే పేరుతో ప్రవహించింది అనమాట. ఆ నీరు ఇప్పటికి కూడా సన్నగా కొండ మీద ప్రవహిస్తుందండి. అవి ఆ నీళ్లు చాలా నిర్మలంగా ఉంటాయి. అప్పుడు ఆ నీళ్లు పట్టుకొచ్చి రాముడికి ఇచ్చింది. ఇప్పుడు ఈసారి అష్టభుజాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీతాధార దగ్గరికి వెళ్ళాలి, ఆ నీళ్లు తీర్థంగా తాగాలి. అక్కడే రాముడు వనవాసంలో కొంతకాలం ఉన్నాడు కనుక ఈ నీళ్లు చూచిన రాముడు, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగకుండా, భలే ఈ బురదలతో నిండినటువంటి వర్షాకాలంలో గంగానదంతా మురికైపోయిన కాలంలో కూడా స్వచ్ఛమైన నిష్కల్మషమైన రుచి కలిగిన నీళ్లు తెచ్చావు అని ఆ నీళ్లు తాగి, ఈ నీళ్లు తాగితే ఆకలి వస్తుంది సీత, ఆహారం అన్నట్ట. అప్పుడు ఏమైంది, అంత పూర్వం కురిసిన వర్షాలకి వచ్చిన వరద వల్ల చెట్లకున్న పువ్వులు కాయలు అన్నీ కొట్టుకుపోయాయి. అక్కడ ఒక్క కాయ లేదు, ఒక కసరు లేదు, పండు లేదు, ఈయన ఆకలి అంటాడు. మళ్ళీ పరీక్షించాడు రాముడు. అప్పుడు ఆవిడ, ఇందాక నేను చెప్పానుగా గుహలో దూరితే ఉండే అష్టభుజాదేవి, అప్పటికి అష్టభుజాదేవి లేదు, ఆ గుహ దగ్గరకు వచ్చి, అమ్మా మంచినీళ్ళు కావాలి నా భర్త కనగానే మంచినీళ్ళు చూపించావు, ఒక ధార కురిపించావు ఇక్కడ, నా పేరు మీదుగా సీతాధార అని పిలువబడుతుందని, కలియుగాంతం వరకు ఉంటుందని, ప్రజలను అనుగ్రహిస్తుందని చెప్పావు. ఇప్పుడు నా భర్త రామచంద్రుడు మొదటిసారిగా ఆకలి అంటున్నాడు, అన్నమో రామచంద్ర అంటున్నాడు రామచంద్రుడు. ఇప్పుడు ఆ రామచంద్రుడికి అన్నం కావాలి, రక్షించనగానే అప్పుడు ఆ కొండ గుహలో ఆ చిన్న బిలంలో 8 భుజములతో అమ్మ ప్రత్యక్షమై 8 చేతుల్లో 8 గిన్నెలు పట్టుకుని పులిహేర దధ్యోదనం పాయసం కూరలు పూరి కూర మైసూరు బజ్జి ఒకటండి సమస్తం ఉసూరు అనే వాళ్ళందరికీ పనికొచ్చే మైసూరు బజ్జితో సైతంగా అన్నీ ఇచ్చేసింది. ఇవన్నీ పట్టుకొచ్చి రామచంద్రుడికి ఆహారంగా పెట్టింది. పెట్టే ముందు అమ్మ ఆహారం అనగానే నా కోసం 8 చేతులతో దర్శనమిచ్చావు. కలియుగాంత వరకు సీతాదేవికి వరం ఇచ్చిన అష్టభుజాదేవి అనే పేరుతో ఇక్కడే కొలువై ప్రజలకి దర్శనమయ్యని కోరింది. అప్పుడు అమ్మ తథాస్తు అని 8 భుజములతో విగ్రహ రూపం ధరించింది. అందుకే సీతాదుర్గా అని ఆవిడికి పేరు. సీత కోసం ఆవిర్భవించిన దుర్గామాత అష్టభుజాదేవి. ఇప్పుడు ఈ ఆహారం రాముడి దగ్గరికి పట్టుకొచ్చి పెడితే రాముడు తిని ఈ ప్రాంతంలో ఇన్ని పిండి వంటలు ఎలా తయారు చేసావు, ఎంత పాతివ్రత్య మహిమని ఇది అన్నట్ట. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి జరిగిందంతా చెప్పిందని మనకి స్కాంద పురాణం చెబుతున్నది. మొత్తం మీద ఆనాడు సీతారాములకు కూడా దర్శనమిచ్చిన అష్టభుజాదేవి ఆవిడ. వింధ్యాచల నివాసిని రామలక్ష్మణులు సీతాదేవి దర్శనం చేసుకున్నారు. అటువంటి వింధ్యాచల నివాసిని మీకు నమస్కరిస్తున్నామన్నారు దేవతలంతా. ప్రాణుల్లో పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీవు, హృదయ మధ్యంలో ఉండే తల్లివి నీవు అని పరిపరి విధాలుగా ప్రార్థించగా ఇప్పుడు జగన్మాత దేవతల ప్రార్థన అంగీకరించింది. దేవతలంతా ఎందుకు మణిద్వీపానికి వెళ్ళి ప్రార్థించారు అంటే హిమాలయ పర్వతానికి కూతురుగా పుట్టమని కోరడానికి. ఇందులో దేవతల స్వార్థం లేదు. అమ్మా హిమాలయ పర్వతానికి మేన భార్య అయ్యింది, వాళ్ళేమో నిన్ను కూతురుగా పొందాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకు నువ్వు కూతురు అవుతావో లేదో అనే బెంగతోటి వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ తరపున మేము వచ్చాం, ఇక్కడికి వచ్చాం, నిన్ను స్తుతిస్తున్నాం అన్నారన్నమాట వాళ్ళు. అప్పుడు భవనంలో ఉన్నమ్మ వారి కోసం సభాభవనం బయటకు వచ్చింది. నిజానికి అమ్మవారున్న సభాభవనంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకున్నారట ముందు వీళ్ళు. కానీ ఆ భవనంలోకి ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళనివ్వరు, అనుమతి లేకుండా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, కాపల వాళ్ళు వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపారు. అందుకే వీళ్ళు భవనం బయటే నిలబడి భక్తితో ప్రార్థించగానే లోపల ఉన్న అమ్మవారు బయటకు వచ్చింది. అప్పుడు ఆవిడ ఎలా ఉంది, రథే రత్నమయే దివ్యే సంస్థిత పరమాద్భుతే కింకిణీ జాల సంయుక్తే మృదు సంస్తరణే వరే కోటి సూర్యాధిక భాసరమ్యావయవభాసిని. అమ్మవారు రత్నములు తాపడం చెయ్యబడి 8 చక్రములు కలిగి 4 గుర్రములు పోంచబడి ఉన్న ఒక దివ్యరథంలో వచ్చింది భవనంలోంచి. ఆ రథం పూర్తిగా రత్నాలు తాపడం చేసిన రథం. ఆ రథానికి మువ్వలు ఉన్నాయి. రథం కదులుతున్నప్పుడల్లా మువ్వలు టింగ్ టింగ్ అని ఆ గంటలు మోగుతున్నాయి. 4 గుర్రాలు ఉన్నాయట ఆ రథానికి. ఏమిటా 4 గుర్రాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పిలువబడే 4 వేదాలు గుర్రాలుగా మారాయి. ఇంకా రథానికి సారథిగా ఉన్నాడు మహాకామేశ్వరుడు అని పిలువబడే ఆయన. అమ్మవారికి భర్తగా ఉంటాడు, అప్పుడప్పుడు ఆవిడ రథం ఎక్కించుకుని నడుపుతాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, భార్యను కూర్చోబెట్టి డ్రైవ్ చేసి తీసుకెళ్లవలసిన బాధ్యత భర్తది. భర్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలి. అందుకే కారు నేర్చుకోకుండా ఉత్తరే పెళ్లి చేసుకోవడం కాదు. మరి జగన్మాత మహాకామేశ్వరుని రథంలో కూర్చోబెట్టుకుని ఆ రథం తోలుతూ మహాకామేశ్వరుని ముందుకు వచ్చాట. ఇప్పుడు ఆ సదాశివ సతి శివలోక నివాసిని రథం మీద దర్శనమిచ్చింది. ఆ రథంలో కూర్చున్న ఆవిడ ఎలా ఉంది, కోటి సూర్యాధికాభాస రమ్యావయవ భాసిని. కోటి సూర్యుల కంటే గొప్ప కాంతితో ధగధగ వెలిగిపోతుంది. ఒక్క సూర్యుడిని చూస్తే మనం బతుకుతామా? ఒక సూర్యుడు మధ్యాహ్నం పూట ఇక్కడికి వచ్చి కూర్చుంటే మధ్యాహ్నం ఎందుకంటే బాబు ఎప్పుడు కూర్చున్నా చాలు. అసలు ఆయన కేసు చూస్తే మన కళ్ళు బయర్లు గమ్ముతాయి. అందులో రేపు మే నెలలో గుంటూరులోనో విజయవాడలోనో నడి రోడ్డు మీద కూర్చుని ఒక్క సూర్యుడికేసి అలా చూస్తే ఆ తర్వాత జీవితంలో సూర్యుడి కేసు చూసే అవకాశం ఉండదు. అటువంటిది కోటి సూర్యుల కాంతితో అమ్మ ఉండదట. ఈ కోటి మంది సూర్యులు ఒకేసారి వస్తే చూచిన వాడి కళ్ళు పేలిపోతాయి. కానీ అమ్మవారి దగ్గర కాంతి సూర్యకాంతి కానీ ఎక్కడ అందులో సూర్యుడి వేడి లేదు, చల్లదనం ఉంది. అందుకే ఆవిడ కోటి చంద్ర సుశీతల, కోటి సూర్యుల కాంతితో ఉంది, కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నది. అమ్మవారి కాంతి సూర్యకాంతి కానీ అందులో సూర్యుడిలో ఉండే వేడి బదులుగా చంద్రుడిలో ఉన్న చల్లదనం ఉన్నది. తన మహాకాంతి మధ్యలో ఉన్న అమ్మని చూడలేకపోయారు దేవతలు. బ్రహ్మాది దేవతలు ఆ మహాకాంతిని చూచి అబ్బా చూడలేము అని కళ్ళు మూసేశారు. వాళ్లే చూడలేకపోతే మనం ఏం చూస్తాం? అప్పుడు అమ్మవారు ఏం చేసింది, నాయనలారా మీకు నా తేజస్సును చూసే దివ్య దృష్టి ఇస్తున్నానన్నది. అమ్మ అలా చెయ్యత్తగానే అందులోంచి ఒక కాంతి వాళ్ళ కళ్ళల్లో ప్రవేశించింది. దాంతో వాళ్ళ కళ్ళు అమ్మవారి కాంతిని చూడగలిగే శక్తిని పొందాయి. ఇప్పుడు అమ్మను చూడగలిగారు వాళ్ళు. అమ్మవారు దివ్య దృష్టి ఇవ్వకపోతే వీళ్ళ దృష్టే నష్టమైపోతుందట. వీళ్ళ కళ్ళు పటక్కన పేలిపోతాయట. మహాకాంతిని చూస్తే మన కళ్ళు ఉండవండి. గ్రహణం చూసిన వాళ్ళకే కళ్ళల్లో తేడా వస్తుందంటే ఒక్కసారిగా టపటపటపమంటూ శబ్దం చేసుకుంటూ కోటి సూర్యులు వస్తే మన కళ్ళు గుడ్లు పేలిపోతాయి, మనము పేలిపోతాం. అందుకే అమ్మ దయ తెలిచి తన దివ్య రూపం తేజోమయ రూపం చూసే దృష్టి ఇచ్చింది. అప్పుడు వాళ్ళు చూశారు త్రిదేవ జనని, సమస్తలోక జనని, చండిక సర్వార్థినాశిని, శివ సర్వమాత, మహానిద్ర సర్వప్రాణులకు ఆనందమిచ్చే తల్లి, బ్రహ్మానంద స్వరూపిణి, సంసార సముద్రాన్ని తరింపజేసే తల్లి, అటువంటి తేజోమయ రూపాన్ని చూసిన దేవతలు మళ్ళీ మళ్ళీ ఏమన్నారు తెలుసా, అమ్మా నువ్వు దివ్య దృష్టి ఇచ్చావు అయినా చూడలేకపోతున్నావు, ఇంకా గొప్ప దృష్టి ఇస్తే కానీ నిన్ను చూడలేమన్నారట. అమ్మ ఇచ్చిన ఆ శక్తి కూడా చాలలేదు, అందుకని మరలా స్పష్టంగా దర్శనమిమ్మన్నారు. అప్పుడేం చేసింది ఆవిడ, చేత్తో నిమిరింది వాళ్ళందరినీ ఏకకాలంలో, అంతమందిని తన చేత్తో ఒక క్షణంలో నిమిరిందిట. అది ఆవిడ మహామాయ. ఎప్పుడైతే చేతితో అమ్మ వాళ్ళ కళ్ళ మీద నిమిరిందో ఇప్పుడు మరింత దివ్యశక్తి వచ్చింది. ఇందాకనేమో కాంతిని ప్రసారం చేయించింది వాళ్ళ కళ్ళల్లోకి, ఇప్పుడు కంటి మీద చెయ్యి పెట్టింది. కంటి మీద ఆపరేషన్ చేసి గుడ్డ తొలగిస్తారే డాక్టర్లు, అలా ఒక్కసారి వాళ్ళ కళ్ళు తన చేత్తో నిమరగానే ఆ అద్భుత రూపాన్ని చూడగలిగారటండోయ్. ఇప్పుడు సంపూర్ణముగా వారి కళ్ళు అమ్మని చూడగలిగే. అప్పుడు ఆ దేవతలు ఆనంద పరవశులైపోయి, శివే కళ్యాణి కళ్యాణి జగదంబ మహేశ్వరి త్వాం నతా సర్వథా దేవా వయం సర్వార్థినాశినీం నహి జానంతి దేవేసి వేదాః శాస్త్రాణి కృత్స్నశః అతీతో మహిమా ధ్యానం తవవాం మనసో శివే. అమ్మ సర్వమంగళ స్వరూపిణి, శివ పార్వతి, శివపత్ని కళ్యాణ స్వరూపిణి, జగన్మాత మహేశ్వరి, సర్వాపదల నుంచి రక్షించే తల్లి, నీకు దేవతలం మేమందరం నమస్కరిస్తున్నాం. మేమెంత మా బ్రతికెంత మాకు నీవు శక్తిని ప్రసాదించి దేవతలను చేసి ముల్లోకాలు పరిపాలించమంటున్నావు. నీ శక్తి లేకపోతే ఇంద్రుడేం చేయగలడు, అగ్నేం చేయగలడు, వాయువేం చేయగలడు, కుబేరుడేమి చేయగలడు, యముడేమి చేయగలడు, నిరుతి ఏమి చేయగలడు, వరుణుడేమి చేయగలడు, ఈశానుడేమి చేయగలడు. ఈ సమస్త దేవతలలో ఉన్న శక్తి నీది, వీరందరి చేత పనులు చేయించే శక్తి నీది, ఎంతమంది ప్రాణులలో ఉన్న దివ్యశక్తి నీది, మాట్లాడే శక్తి, నిద్రించే శక్తి, గానం చేసే శక్తి, సమస్త శక్తులు నీవే. అటువంటి నిన్ను వేదములు కూడా వర్ణించలేక భయపడతాయట. వేదములు కూడా అమ్మవారిని మేము స్తోత్రం చేయలేము, మా పాండిత్యం చాలవు అనుకుంటాయి. వేదములు అమ్మని వర్ణించడానికి పుట్టాయి, అవే అమ్మని వర్ణించలేకపోతే ఇక దేవతలమైన మేమేం వర్ణిస్తాం. ఓ జగదంబ ప్రసన్నురాలివై, నీ దాసానుదాసులమైన మా కోరిక తీర్చు, మేము నీ దాసానుదాసులం, మా కోరిక తీర్చు అనగానే అమ్మ కోరుకోండి అంది. పురా దక్షసుతా భూత్వా సంజాత హరవల్లభ. ఒకప్పుడు నువ్వు దక్షుడికి కూతురిగా పుట్టావు, శివుడికి భార్యవయ్యావు, ఆ తర్వాత దక్షయాగంలో శరీరం విడిచిపెట్టావు, విడిచిపెట్టి తిరిగి మణిద్వీపంలో ఈ మహారూపంలో కలిసిపోయావు. నీలో ఉన్న శక్తి మహాలక్ష్మిగా విష్ణు భార్యగా ఉంది, నీలో ఉన్న శక్తి మహాసరస్వతిగా బ్రహ్మపత్ని అయ్యింది, కాకపోతే శివుడే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. నీలో ఉన్న పార్వతీ శక్తి బయటికి పంపించు, ఆ దివ్యశక్తి మంగళశక్తి హిమవంతునికి మేనకకి కూతురిగా పుట్టాలి, అలా హిమాలయ పర్వతానికి మేనాదేవికి నువ్వు నీ అంశతో కుమారిగా పుట్టి మళ్ళీ సదాశివుణ్ణి వరించాలి. అప్పుడు శివుడు కూడా సంసారి అవుతాడు, లోకాల్లో ఉన్న వాళ్ళ దుఃఖాలు తొలగిపోతాయి, తారకాసురుడి వంటి రాక్షసులంతా సర్వనాశనం అయిపోతారు. జగన్మాత, ఇందులో మా స్వార్థము పరమార్థము ఉంది, నీ కళ్యాణం అయితే మేము సంతోషిస్తాం, నువ్వు జగన్మాతవి శివుణ్ణి పెళ్లి చేసుకుంటే మాకు లోక కళ్యాణం అవుతుంది, కాబట్టి మా కోరిక చెల్లించు అని వాళ్ళంతా వినయంగా భక్తితో పదే పదే ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఏం వరవిచ్చిందో తెలుసుకోవాలిగా. రేపు మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణ్యః సుమోస్తుతే.